சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
9வது அத்தியாயம் 17வது ஸ்லோகம்.
பிதாஹமஸ்ய ஜகதஹ மாதா தாதா பிதாமஹ வேத்யம் பவித்ரமோங்கார ருக்ஸாம யஜுரேவ ச.
பதினாறு நுஞ்சி 19வது ஸ்லோகம் வரைக்கும் కృష్ణ పరమాత్మ విశ్వరూపం అంటే ఏ విధంగా తెలుసుకోవాలి, భగవంతుడి విశ్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, విశ్వమే రూపం, ఈ ప్రపంచమే మొత్తం, ఈ విశ్వమే ఆయనకి రూపం, ఆకారం అని అర్థం. అందుకని కృష్ణ పరమాత్మ ఇక్కడ అన్నీ నేనే అని చెప్తున్నారు. ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచంలో అన్నీ కూడా నేనే, ప్రతి వస్తువు నేనే, ప్రతి ఒక్క అనుబంధం తండ్రి తల్లి గురువు శిష్య అన్నీ నేనే అయ్యున్నాను అంటున్నారు. 3 రకాలైన భక్తులు చెప్పారు, ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం అన్నారు. ఏకరూపం, విశ్వరూపం, తర్వాత అరూపం, ఏకం అంటే ఆత్మ ఒక్కటే ఉన్నది అనేది చివరికి. ఈ విశ్వరూపం అనేటువంటిది తెలుసుకుంటే అది అరూపానికి క్రింద మెట్టు. అరూప జ్ఞానానికి వెళ్ళడానికి ముందు మనిషికి ఈ సర్వం విశ్వం అంతా కూడా భగవంతుడే అనేటువంటి భావన రావాలి. ఏకరూపంలో ఏముంటుందంటే ఒక తను తన దేవుడు, అదే ఒక చిన్న ప్రపంచం, అది చాలా చిన్న ప్రపంచం, మైక్రో వరల్డ్ అంటారు. అంటే తన లోకంలో తను ఉంటుంటాడు, నా దేవుడు, నా పూజ, నా ఇల్లు, నా పిల్లలు, నాకు కావలసిన వరకే, ఇంకా అంతకంటే వెళ్ళడనమాట. లోకా సమస్త సుఖినోభవంతని మంత్రం నోట్లో నుంచి రానే రాదు, పొరపాటున కూడా సర్వే జనా సుఖినోభవంతని రానే రాదు, ఈయన పక్క వాళ్ళకి కూడా పనికి రాదు. అట్లా ఉంటాడనమాట, తన ఇల్లు, తన పిల్లలు, తనే, అంతవరకే. బావిలో కప్పలాగా, బావిలో కప్ప అట్లాగే ఉంటుంది కదా, దానికి మేరే ప్రపంచం తెలియదు. అలా జీవించేవాళ్ళు ఎక్కువ ప్రపంచంలో. బావిలో కప్ప అంటే అర్థం ఏంటి తెలుసా, వాడికి ఏం లోకం తెలియదు అనేం కాదు, అన్నీ తెలుసు, వాళ్ళ పరిధిలోనే ఆలోచిస్తూ ఉంటారు. తనకు తనకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే తనకు ఉపయోగపడుతూ ఉంటారో, తనకు సుఖాన్ని ఇస్తుంటారో, వాళ్ళ వరకే మళ్ళీ వాళ్ళెవరన్నా సుఖాన్ని ఇవ్వకపోతే బయటికి పంపించేస్తాడు, వాళ్ళ నుంచి దూరంగా ఉంటాడు. వాళ్ళందరూ కూడా ఏకరూప భక్తుల మనస్సు ఎప్పుడూ కూడా సంకుచితంగా ఉంటుంది, సెల్ఫిష్గా ఉంటుంది, స్వార్థపరంగా ఉంటుంది. సకామ భక్తులు కదా వాళ్ళు. అందుకని అటువంటి వ్యక్తులు స్ట్రైట్గా ఆత్మ జ్ఞానానికి రావాలి అంటే అన్ని త్యాగం చేయాలి, అన్నిటి మీద మమకారం వదిలిపెట్టాలి. అన్నిటి మీద మమకారం వదిలిపెట్టితేనే అక్కడికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ వ్యక్తి పోయి అన్ని వదిలిపెట్టి వైరాగ్యం వచ్చి ఆత్మను తెలుసుకుంటాడా, అయ్యే పనేనా కాదు. అందుకని శాస్త్రం ఏం చేస్తుందంటే వాడికి ఒక మరి ఇంటర్మీడియట్ ఒక స్టెప్ని ఇస్తుంది. నాయన, నువ్వు ఈ స్వార్థంతో నువ్వు ఆత్మను తెలుసుకోలేవు, ఎట్లాగో కనీసం కాస్త స్వార్థాన్ని డైల్యూట్ చెయ్యి. సాంబార్లో ఉప్పు ఎక్కువ అయితే ఏం చేస్తారు, నీళ్లు పోస్తారు. అందుకని పోసిన ఉప్పును తీయలేరు కదా, అందుకని నీళ్లు పోస్తారు. అట్లాగే వీడి స్వార్థంలో నేను, నా కుటుంబం, చిన్ని నా బొజ్జ, శ్రీరామరక్ష, ఈ లోకంలో నుంచి వాడిని బయటపడేయాలంటే నువ్వు చూసే దేవుడు, నువ్వు ఇష్టదేవత ఉన్నది కదా నీకు, ఇష్టదేవతే అన్నింటిలో ఉన్నదని భావించు అని చెప్తుంది శాస్త్రం. అన్నింటిలో అంటే అన్నింటిలో, అన్నింటిలో అంటే ఏమేంటి, సరే చెప్తాను విను లిస్టు, కనీసం అన్నీ చెప్పాలంటే కష్టం, కానీ కొన్ని లిస్టు చెప్తాను, వాటిట్లైనా చూడటం నేర్చుకో అని. అందుకని నేనే యజ్ఞాన్ని క్రతుహు, నేనే యజ్ఞాన్ని, నేనే ఔషధాన్ని నేనే, మంత్రాన్ని నేనే, యజ్ఞాలు చేసేటప్పుడు మంత్రం ఔషధం ద్రవ్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేనే అన్నాడు. అవన్నీ నేనే అంటే తండ్రి కూడా నువ్వేనా అన్నాడు. మా నాన్న నాకంటే ఏయ్ మీ నాన్నను కూడా నేనే, మా అమ్మ మీ అమ్మ కూడా ఎవరో కాదు నేనే. మాతా పిత పితాహమస్య జగత, మీ నాన్న జగత్తుకి పిత కాదురా, నేనే జగత్తుకి పితనన్నాడు. మీ నాన్న నీకు మాత్రమే నాన్న, నేను అందరికీ నాన్నని అన్నాడు. పితాహమస్య జగత, అస్య జగత పితా మహ, తండ్రిని నేనే, తాతని కూడా నేనే, ముత్తాతని కూడా నేనే. ఇదంతా ఎట్లండి నమ్మేది అన్నాడు. కారణ తండ్రి నీకు కారణం, అంటే నువ్వు రావడానికి తండ్రి కారణం, నీ తండ్రి రావడానికి నీ తాత కారణం, ఆ తాత రావడానికి ముత్తాత కారణం, ఆ ముత్తాత రావడానికి ఇంకొక ముత్త ముత్త ముత్తాత కారణం. అట్లా చెప్పుకుంటూ పోతే భగవంతుడే అన్నిటికీ మూల కారణం. మరి ఆయనకి ఎవరు కారణం అంటే, చిన్నపిల్లవాడు అడిగాడు అమ్మని, అమ్మ 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 దేవుడికి నాన్నెవరు అన్నాడు. దేవుడికి నాన్నెవరు, నోరు మూసుకోరా అంది వాళ్ళ అమ్మ. దేవుడికి నాన్నెవరంటే, దేవుడికి నాన్న అవసరం లేదు, ఆయన పుట్టుకలేనివాడు, పుట్టుకుంటే తండ్రి కావాలి, పుట్టుకలేనప్పుడు తండ్రి ఎందుకు. అందుకని శివుడు పార్వతులు ఆది పిత ఆది మాత, మాతా పితరవు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. పార్వతీ పరమేశ్వరులే మనకు మొదటి తండ్రి తల్లి, వాళ్ళకి ఇంకా తల్లి తండ్రి ఆయనకుండడు, శివుడికి లేడు. ఎందుకని పార్వతి అదృష్టవంతురాలు, అత్తగారు లేదు అని చెప్పి అంటుంటారు. పార్వతి అదృష్టవంతురాలు, ఎందుకంటే శివుడికి తండ్రి ఎవరండి, చూసారా, ఆయనకి తల్లి తండ్రి లేరు. అందుకనే దేవుడికి జనన మరణాలు లేవు. మాతా పిత అహమేవ అన్నారు. దాత, దాత అంటే ఈ ప్రకృతి మొత్తాన్ని కూడా నేనే నిలుపుతున్నాను. దాత దీని స్థితి కారణం అని అర్థం. దాత అంటే స్థితి కారణం. అస్య జగత, నేను స్థితి కారణాన్ని, ఇది ఉండడానికి అన్ని నేనే అందరికీ అన్ని ఇస్తూ ఉంటాను. దాత వేద్యం, తెలుసుకోవలసినది కూడా నేనే. ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అది నన్నే తెలుసుకోవాలి వాళ్ళు, వేరే ఏమి లేదు తెలుసుకోవడానికి ఇంకా ప్రపంచంలో. నేను నిన్ను తెలుసుకోను, నేను పుష్పాన్ని తెలుసుకుంటానంటే ఆ పుష్పం కూడా నేనే కదా. నేను ఋగ్వేదం తెలుసుకుంటాను, ఆ ఋగ్వేదం కూడా నేనే. సామవేదం తెలుసుకుంటా అన్నాడు, ఏ ఆ సామవేదాన్ని నేనే. నేను ఎక్కడికి పోయినా నువ్వే అంటావు ఏమిటన్నీ అంటే, మరి నేను లేకుండా ఏమున్నది, ఏం లేదు కదా, అన్నీ నేనే అని అన్నాడు. ఓంకార, పవిత్రమైనటువంటిది ఏదైనా ఉన్నదంటే ఈ ప్రపంచంలో అది నేనే అన్నాడు. తులసిదళమైనా నేనే, గంగాజలమైనా నేనే, పవిత్రమని పవిత్రం ఏదో అంటావు చూసావా, పవిత్రాణం పవిత్రమయో మంగళానాం చ మంగళం, నేనే అంతటికంటే పవిత్రమైన వాణ్ణి. ఓంకారాన్ని కూడా నేనే అన్నాడు, అంతా నేనే, అన్నీ నేనే అని చెప్పాడు. ఇంతవరకు చూసాం, క్రిందటిసారి తర్వాత మనం శ్లోకం చదువుతాం. 18వ శ్లోకం. గతిర్భర్తా ప్రభు సాక్షీ నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రణయ స్థానం నిధానం బీజమవ్యయం. ఇంకా చెప్తున్నారు విశ్వరూపం గురించి. అహం గతి, నేనే గతి అంటే నేనే గమ్యాన్ని అని అర్థం. గతి అంటే గమ్యము, మంచి చెడు ఏ గమ్యమైనా సరే నేనే. వాళ్ళు ఎట్లా చేస్తుంటారనేది వాళ్ళ చేతుల్లో ఉంది. ఎక్కడికి ఏది పొందాలన్నా ఏది పొందినా ఆ గమ్యం నేనే అయి ఉన్నాను అన్నాడు. అందుకే మనం ఏదైనా సాధిస్తే మన జీవితంలో బై గాడ్స్ గ్రేస్ అనాలి, దేవుడి అనుగ్రహం వలన పొందానండి అనాలి. దేవుడి అనుగ్రహం ఇవన్నీ గుర్తుకొస్తాయి అసురులకి, చార్వాక మతం వాళ్ళకి, దేహాత్మవాదులకి, ఇవన్నీ ఎక్కడ గుర్తుకొస్తాయండి. అందుకని రిలీజియన్ అనేది ఎందుకు అర్థమైందా ఇప్పుడు మనుషుల్ని. మతం అనేది మనిషిలో ఉన్నటువంటి ప్రాకృత మనస్తత్వాన్ని తుడిచేసి సంస్కృతుని చేయాలి. మతం, దైవ పూజ, ఆరాధన, ఆచారాలు ఇవన్నీ కూడా ప్రాకృత పురుషుణ్ణి సంస్కృతుడిగా మారుస్తాయి, సంస్కారవంతుణ్ణి చేస్తాయి. ఆ భక్తి శ్రద్ధ వల్ల మనిషి సంస్కారవంతుడవుతాడు. ఆ వాటి మీద నమ్మకం ఉంటే 42 సంస్కారాలు ఉన్నాయి మనిషికి. వివాహం, ఉపనయనం చిన్నప్పటి నుంచి మొదలు, గర్భాధానం నుంచి, అన్నప్రాశం నుంచి, బాలసారే, సీమంతోన్నయనం, ఇవన్నీ కూడా అక్షరాభ్యాసం. 42 సంస్కారాలు దేనికి పెట్టారు? ఇవన్నీ వేదాలలో చెప్పబడినాయి. అలా చేయడం వల్ల సంస్కారవంతుడవుతాడు మనిషి, స్వార్థంలో నుంచి బయటపడతాడు. సంస్కారవంతుడైన వ్యక్తి రాణిస్తాడు ప్రపంచంలో, లేకపోతే వాడు రాక్షసుడవుతాడు, ప్రపంచానికి హాని చేస్తాడు. కనుక మతం అనేది అవసరం. అదేవిధంగా ఆ మతమే మళ్ళీ మూఢంగా ఉండకూడదు, మూఢ నమ్మకం ఉండకూడదు మతంలో. దైవారాధనే చెప్పారు కానీ మూఢ నమ్మకాలతో మూఢంగా శరీరాన్ని పీడించుకుంటూ అందరినీ పీడిస్తూ అందరినీ ఇబ్బంది పెట్టే పూజలు పునస్కారాలు చేయకూడదు. అలాంటి మతం మళ్ళీ ఆహాని చేస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. 2 వైపుల పదునున్న కత్తి లాంటిది ఈ మతం అనేటువంటిది. సరిగా ఉపయోగించుకోవడం తెలియకపోతే అదే హాని చేస్తుంది. అట్లని మతం లేకపోతే సంస్కారవంతుడు కాడు మనిషి. కనుక అటువంటి సంస్కారవంతుడు అవ్వాలి అంటే భగవంతుడే గమ్యం కావాలి. గతిహి అన్నాడు. తర్వాత ప్రభువు, నేనే ప్రభువుని, సాక్షి, సాక్షాత్తుగా అన్నీ చూసేవాడిని నేనే, అన్నీ గమనిస్తూ ఉంటాను. ఎవరైనా ఎక్కడి నుంచి ఎవరి నుంచి దాచిపెట్టినా నన్ను నుంచి దాచిపెట్టలేరు, భగవంతుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. అంతటా నేను ఎక్కడన్నా సీక్రెట్గా ఉన్నా, సీక్రెట్ ఆఫ్ ది సీక్రెట్ అన్నారు కదా ఆయన, రహస్యం కదా, నేను అన్నీ తెలుసు నాకు, సాక్షిని అన్నాడు. సాక్షాత్ ఈక్షతే ఇది సాక్షి. చైతన్య రూపేణ పరమాత్మ సర్వ ప్రాణినాం, వాళ్ళందరికీ, వాళ్ళకి మంచి జరుగుతున్నదా చెడు జరుగుతున్నదా వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం నేను అవన్నీ చూస్తూ ఉంటాను. నివాస, నేనే అన్నిటికీ నివాసం, అన్నీ నాలోనే ఉండాలి. నివాసం ఉన్నది, నివాసం అంటే ఇల్లు, రెసిడెన్స్ అనమాట. ఇప్పుడు మనందరం ఎక్కడున్నామండి? ఏమండి ఎక్కడున్నాం? షిరిడి సాయిహాల్లో ఉన్నాం అంటాం టక్కున. అంతా భగవంతుడిలోనే ఉన్నాయి, మనం భగవంతుడిలోనే ఉన్నాం, భగవన్ నివాసం ఇది. అందుకని దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలంటే నాది ఇది, నాది నేను పొంది ఉన్నాను, నాకు సంబంధించినది అనకూడదు. ఆ పొసెసివ్నెస్ ఉండకూడదు. కానీ మనిషిలోకి వెంటనే వచ్చేది ఏమిటి? ఇది నేను కొనుక్కున్నానండి, ఇది నా ఇల్లు అండి, నా ప్లాట్ అండి, నా ఫ్లాట్ అండి అంటాడు. నా ప్లాట్, నా ఫ్లాట్, అవన్నీ నా వస్తువులు అంటుంటాడు. శాస్త్రం చెప్తుంది నువ్వు వాటన్నిటికీ ట్రస్టీగా ఉండు, ఓనర్గా ఉండవాకు, సొంతదారుగా ఉండకూడదు. అవన్నీ భగవంతుడు ఇచ్చాడు కానీ నేను వాటిని పరిరక్షిస్తున్నాను అంతే. ఐఎమ్ టేక్ కేరర్, ఐఎమ్ టేక్ కేరర్, ఓన్లీ ట్రస్టీగా ఉండాలి. అలా ఉండం కదా, నాది అని అభిమానం వచ్చేసి, అహంకారం వచ్చేసి మనిషి దానివల్ల అనేక రకాలుగా పతనం అవుతాడు మనిషి. అహంకారం వల్ల శరీరాభిమానం, గృహాభిమానం, కారుభిమానం, పుత్రి అభిమానం, పుత్రాభిమానం, ధనాభిమానం, డిపాజిట్ అభిమానం, ల్యాండ్ అభిమానం, ప్లాట్ అభిమానం, ఫ్లాట్ అభిమానం, చాలా ఇట్లా అన్నిటి అభిమానాలు పెట్టుకుంటే మనిషి ఇంకెప్పుడు ఎదుగుతాడు? అసలు భగవంతుడు అంటున్నాడు అవన్నీ నేనే కదా, అసలు నావే కదా, నీవెవరివిడా, నీకెక్కడున్నాయి, ఇదంతా నాదే కదా అని అన్నాడు. నివాస అన్నాడు, నేనే నివాసాన్ని, అబోర్డ్ అంటారు. ఇవంటే ప్రపంచం మొత్తం ఉండడానికి నేనే నివాసం, నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ. అందుకని శ్రీనివాస గోవింద, శ్రీనివాస గోవింద అంట, ఉత్తిదే, నా ఇల్లు నాదే, నా ఇదంతా రాస్తంతా నాది. భగవంతుడు పేరు చెప్తామే కానీ మనం ఏది ఉన్నా కూడా ఇదంతా భగవంతుడిది, ఆయన నేను వాడుకుంటున్నాను, భగవంతుడు ఇచ్చాడు నేను వాడుకుంటున్నాను, ఆయనది ఇది, ఇల్లు ఆయనదే, భూమి ఆయనదే, వస్త్రం ఆయనదే, ఈ శరీరం కూడా ఇంకా చెప్పాలంటే ఆయన కదా ఇచ్చాడు పంచభూతాల ద్వారా ఈ శరీరాన్ని. కనుక నన్ను సుఖం అనుభవించిన ఈ శరీరం ద్వారా ఆయనదే, దుఃఖం అనుభవించినా కూడా ఆయన ఇచ్చాడు కనుక ప్రసాదంలాగా అనుభవించున్నాడు. ఇంత మెచ్యూరిటీ రావాలంటే ఎంత వినాలి భగవద్గీత చెప్పండి. వింటే కదా అసురులు ఏమి వింటారు, దేహాత్మవాదులు వింటారా? అందుకని అత్యంత అభిమానం, దేహాభిమానం, ఈగో ఉన్నవాళ్ళు శాస్త్రానికి రారు. అర్థమైందా? వచ్చినా నిలబడరు, కొద్ది రోజులు చూస్తారు తర్వాత పోతారు. దేహాభిమానాన్ని తుడిచేయడమే శాస్త్రం పని, నీ అహంకారాన్ని తుడిచిపెట్టడమే శాస్త్రం యొక్క జాబ్. అది తెలియదు చాలామందికి, మన ఈగో హర్ట్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకని ఇట్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ టు రిమూవ్ మై ఈగో. వాట్ క్లాస్! పోయి 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 మన ఈగోని పోగొట్టుకోవడానికి ఎక్కడికి పోం మనం? సారీ అని చెప్పాలంటే ఒప్పుకొని మనసు ఒప్పుతుందా? ఐఎమ్ వెరీ సారీ, అపాలజీ అడగాలన్నా, సారీ చెప్పాలన్నా, అమ్మో ఏంటిలే, మనసు ఒప్పదు. ఎందుకంటే అహంకారం ఉంటుంది మనిషిలో, క్షమించండి, మన్నించండి ఇట్లా అడగరు చాలామంది. తప్పు చేసినా సరే ఎందుకు అడగాలి అని. కనుక మనిషి శాస్త్రానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న లోపాలన్నీ శాస్త్రం అద్దంలాగా చూపిస్తూ ఉంటుంది గురువు ద్వారా. అప్పుడు మనం ఆహా ఇటువంటి అవకాశాన్ని ఇచ్చాడే నాకు అని మనకు అనిపిస్తుంది. భాగవతంలో అదే పింగళ కథ. పింగళ అంటుంది ఒక వేశ్య, ఎటువంటి అనైతికంగా బతికిన స్త్రీ పింగళ అంటుంది నాకు వైరాగ్యం వచ్చేసింది ఇప్పుడు, ఇంతటి వైరాగ్యాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడంటే ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో అంటుంది. నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటుంది పింగళ. కనుక భగవంతుడికి నేను ఏమి ఇవ్వగలను ఆయనకి తిరిగి, నా హృదయాన్ని తప్ప నేనేమి ఇవ్వలేను అంటుంది. కనుక మనిషిలో అహంకారం ఉన్నంత వరకు మనిషి మార్పు రాదు. అహంకారాన్ని త్యాగం చేయాలి, వదిలిపెట్టాలి. ఆ ఈగో ఉన్నంతసేపు ఏమవుతాడు అంటే శాస్త్రానికి దూరం అయిపోతాడు. శాస్త్రానికి దూరం అయినప్పుడు ఏమవుతుందంటే నీవు ఆత్మకి నువ్వే దూరం అవుతున్నావు. అలా దూరం అయినప్పుడు ఏమవుతుందంటే నీలో ఇంకా ఈగో పెరిగి 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 అది నిన్ను దుఃఖమయంగా చేస్తుంది నీ జీవితాన్ని. అందుకని శాస్త్రం గురువు అనేటువంటిది మనకు ఔషధాలు లాంటివి. ఇది చాలామంది చెప్పరు, చెప్పినా వినేవాళ్ళు లేరు, వినడానికి ఉండరు మనుషులు. అది విషయం, చాలా కష్టం. ప్రతి క్షణం శాస్త్రం చేసే పని అదే. నీ ఈగోని ఎట్లా ట్రిమ్ చేయాలని చూస్తుంటుంది శాస్త్రం. అందుకని అట్లాగా గురువులు చెప్పేవాళ్ళు కూడా చాలా అరుదు. ఎందుకంటే వచ్చేవాళ్ళంతా ఈగోతోనే వస్తారు ఫస్ట్. ఎక్కడ ఈగో హర్ట్ చేసి, ఇప్పుడు పాపం చూడండి, ప్రజాపతి కష్టపడ్డాడు, వీళ్ళని ఎక్కడ హర్ట్ చేసేది నేను, ఏమిటయ్యా ఈ మాత్రం కూడా ఎరిగిదా మీకు అని అన్నాడా ప్రజాపతి? అనలేకపోయినాడు. ఎందుకంటే ఇంద్రుడు అంతటి వాడు, దేవతలకు గురువు, విరోచనుడు వచ్చి అసురులకు గురువు, రాజు. ఇంద్రుడు రాజు, దేవతలకు రాజు అయితే వాడని పోయి నేను మీకేం తెలియదు అంటే బాగుండదు కదా, పోతే పోయినారులే, నేనెందుకు వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళకి నిజంగా కావాలంటే వాళ్లే వస్తారని చెప్పి వదిలిపెట్టేశాడు. పోతూ పోతూ ఉంటే ఒక మాట అన్నాడు వెనకాల నుంచి, అది చెవులో పడ్డ విరోచనుడు, చూసారా ఎంత అహంకారమో. కనుక అహంకారం ఉన్న వాళ్ళకి వివేకం ఉండదు, వివేకం లేని వాళ్ళకి జ్ఞానం రాదు. ఇలా ఎంతో కాలంగా వినంగా వినంగానే మనలో ఉన్న లోటుపాట్లన్నీ మనకు తేట తెల్లంగా కనపడతాయి మన కళ్ళ ముందే. అలా కనపడుతున్నప్పుడు ఆహా, నేను ఈ శాస్త్రమాత దగ్గరికి వెళ్ళబట్టే కదా, నాలో ఉన్న లోపాలన్నీ నాకు కంటికిట్లా నా కళ్ళ ముందు అద్దంలో చూసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి, నాకు కరెక్ట్ చేసుకునేటటువంటి, నన్ను నేను సరిచేసుకునేటటువంటి మార్గాన్ని సత్సంగం అంటారు. నన్ను నేను సరిదిద్దుకునే మార్గమే సత్సంగం. సజ్జనుల సాంగత్యం అంటే ఏమిటి? నన్ను నేను సరిచేసుకునే మార్గం అన్నాడు. అందుకని నేనే ప్రభువుని అన్నాడు పరమాత్మ. అందుకని భగవంతుని తలుచుకుంటూ ఉండాలి. ప్రభువు సాక్షి నివాస శరణం అన్నాడు. నేనే ఎక్కడ ఎవరైనా సరే నన్నే శరణం పొందాలి, నా దగ్గరికే రావాలి, ఎటొచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా శరణం. ఆర్తభక్తులకి నేనే శరణం. సుహృతు నేనే మంచి శ్రేయోభిలాషిని. మనం అనుకుంటాం అమ్మ శ్రేయోభిలాషి, నాన్న శ్రేయోభిలాషి, అన్నయ్య శ్రేయోభిలాషి అనుకుంటాం. శ్రేయోభిలాషులు అయినా కూడా పరమాత్ముడు అంతటి శ్రేయోభిలాషులు కాదు. ఎందుకంటే వీళ్ళకి అజ్ఞానం ఉంటుంది, అహంకారం ఉంటుంది. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు ఒక పరిమితి ఉంటుంది, వాళ్ళ జ్ఞానానికి ఒక పరిమితి ఉన్నది. కనుక తల్లిదండ్రులు పరమశ్రేయోభిలాషులు అనుకోకూడదు ఎప్పుడు కూడా. మనిషిలో లోపాలు ఉంటాయి, నువ్వు ఎదిగిన తర్వాత నీకు తెలుస్తుంది వీళ్ళని నమ్మి నేను మోసపోయినాను అనే కంటే భగవంతుడిని నమ్మచ్చు కదా, అట్లా నమ్మ. తల్లే తండ్రి గురువు దైవం చెప్పి నమ్మమన్నాం కానీ భగవంతుడిని తీసేసి నమ్మమని చెప్పలేదు. భగవంతుడి తర్వాత వాళ్ళు నమ్మవలసిన వాళ్ళు. శ్రేయోభిలాషులు ప్రహ్లాదుడు ఏం చేశాడు? హిరణ్యకశిపుడు అంతటి వాడిని తండ్రినే ధిక్కరించాడు భగవంతుడి కోసం. మా నాన్నే అన్నాడా. విభీషణుడు ఏం చేశాడు? రాముల వారి కోసం తన సోదరుడైన రావణుణ్ణే ధిక్కరించాడు. లక్ష్మణుడు ఏం చేశాడు? భార్యను కూడా వదిలి పరమాత్మ రాముడితో అరణ్యానికి వెళ్ళాడు. అట్లా భగవంతుడే శరణం అని రావాలి మనసు. మన తోటి వాళ్ళు, మన తల్లి తండ్రి, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళందరూ కూడా శ్రేయోభిలాషుల్లాంటి శ్రేయోభిలాషులే, కానీ భగవంతుడే పరమ శ్రేయోభిలాషి, సుహృత్. అది నమ్మాలి మనం. లోకల్గా నమ్మి వాళ్ళ అజ్ఞానం వల్ల, వాళ్ళ లోపాల వల్ల మనం మునిగిపోతాం కొన్నిసార్లు. మునిగిన తర్వాత అనుకోని ఏం ప్రయోజనం లేదు. అందుకని భగవంతుడిని నమ్ముకోవడం బెటర్. ఎప్పుడు కూడా ఏది జరుగుతున్నా కూడా భగవంతుడి సహాయం ఉన్నది, నాకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఉండాలి. అట్లా నమ్మాలి భగవంతుడిని. అట్లా అని చెప్పి కుటుంబంలో వాడని నమ్మవద్దని చెప్పలే. భగవంతుడిని ధిక్కరించి వీళ్ళే మనకు శ్రేయోభిలాషులు అనుకోకూడదు. భగవంతుడు వాళ్ళ ద్వారా మనకు చేస్తున్నాడని చెప్పి అనుకోవాలే. కానీ ఒకవేళ అన్నయ్య సహాయం చేసినా, తండ్రి సహాయం చేసినా, తల్లి చేసినా కూడా భగవంతుడే ఈ రూపంలో నాకు చేస్తున్నాడని ఉంటే క్షేమం. నాకు దేవుడు ఎక్కడ చేశాడని మా అమ్మే చేసింది అనకూడదు. దేవుడు ఎక్కడ సహాయం చేశాడు, మా ఆయనే సహాయం చేశాడు అనకూడదు. భగవంతుడే మా భర్త రూపంలో సహాయం చేశాడు, భగవంతుడే నాకు తల్లి రూపంలో సహాయం చేశాడు, ఇలా అంటే మంచిదా? మా లెక్కల మాస్టర్ గారు బాగా సహాయం చేశాడు నాకంటే మీ లెక్కల మాస్టర్ గారు చేశాడా, దేవుడు చేశాడా? అది అక్కడ అర్థం. నేనే శరణం, సుహృత్. తర్వాత ప్రభవ, నేనే సృష్టి కారణం. ప్రళయ, నేనే లయ కారణం కూడా. ఈ సృష్టి మొత్తానికి నేనే కారణం. ఇవన్నీ లయించినప్పుడు కూడా మళ్ళీ నాలోకే రావాలి. అదేవిధంగా స్థానం, ఇవన్నీ ఉండడానికి నేనే స్థితి కారణం. ప్రభవ అంటే సృష్టి కారణం, ప్రళయ అంటే లయ కారణం, స్థానం అంటే స్థితి కారణం. నేను లేకపోతే వీళ్ళెవరు ఉండలేరు. అందుకని మనం గాలి తీసుకుంటున్నామంటే ఇప్పుడు ఆయన వలనే తీసుకుంటున్నాం. ఈ శరీరం ఉన్నది అంటే ఆయన వలననే ఉన్నది. గుటక వేస్తాం చూసారా, అన్నం నోట్లో పెట్టుకుంటే మింగుడు పడాలి. కొంతమంది మింగుడు పడరు. మింగుడు పడకపోతే ఇంకా ఏంటిది అర్థం అని తెలుసు కదా, చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇట్లా గుటక పడుతున్నది అంటే అది మహాపుణ్యం చేసుకుంటే జరుగుతుంది, లేకపోతే జరగదు. అది ఎవరి వల్ల జరుగుతుంది? నీ చేతుల్లో ఉందా? ఎప్పుడు గుటక వేస్తావో, ఎప్పుడు గుటక ఆగిపోతుందో తెలియదు కదా. ఇక్కడ గుండె కొట్టుకుంటుంది, శ్వాస నడుస్తున్నది, ప్రతి అవయవం లోపల పనిచేస్తున్నది. నువ్వు కీ ఇస్తే పనిచేస్తున్నదా, దానంతటా అది పనిచేస్తున్నదా? ఆయన యొక్క ఆజ్ఞ వల్ల పనిచేస్తుంది. దీని యొక్క స్థితికి భగవంతుడే కారణం. కనుక భగవంతుడిని ఎప్పుడు తలుచుకోవాలి? ఉదయం, సాయంత్రమా, లేకపోతే వారానికి ఒకసారే చెప్పండి. ప్రతి శ్వాసలో భగవన్ స్మరణ చేస్తూనే ఉండాలి. ప్రతి శ్వాస, గాలి వీల్చినా గాలి వదిలినా భగవాన్ భగవాన్ భగవాన్, నువ్వు లేకుండా నేను లేను అని చెప్పాలి. నువ్వు లేకుండా నేను లేను అని అనగా 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 ఏమవుతుందంటే మన అహంకారం కరిగిపోతుంది. అప్పుడు భగవంతుడు మన హృదయంలో కూర్చుంటాడు. నేనే స్థానం. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఆయనే సృష్టి కారణం, ఆయనే స్థితి కారణం, ఆయనే లయ కారణం. అందుకని అన్నీ కూడా ఆయనే అని తెలుసుకో. అప్పుడు నీ కోపం, తాపం, ఈర్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ అహంకారం వల్లనే కదా వస్తాయి. కనుక అహంకారానికి చోటు ఇవ్వవాకు. అది పాము పడగ లాంటిది. అది నిన్నే కాటేస్తుంది, ఎవరినో కాటేదు. పాము అయితే ఇంకెవరినొన్న కాటేస్తుంది. మన అహంకారం ఏం చేస్తుంది తెలుసా? తనని తానే కాటేస్తుంది. ఎవరి అహంకారం వాళ్ళనే కాటు వేస్తుంది అన్నారు. ఇంగ్లీష్లో అంటారు చూసారా, ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అంటారు. పడడానికి ముందు వస్తుందిట గర్వం. గర్వం వచ్చిందంటే పడతాడని అర్థం. అర్థమైందా? మా కురుధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. మా కురు వద్దు. ఏమిటి ధనగర్వం, జనగర్వం, ధన జన యౌవన గర్వం? యవ్వనంలో ఉన్నప్పుడు వేడివేడి రక్తం, యవ్వనంలో ఉన్నప్పుడు కళ్ళు కనపడవండి, ఎక్కడో ఉంటాయి. అప్పుడే వివేకం ఉంటే ఆ వ్యక్తి గొప్పవాడు. ముసలితనం అంతా వచ్చిన తర్వాత, అన్ని శక్తులు ఉడికిపోయిన తర్వాత అప్పుడు వివేకం ఉంచి ఏం ప్రయోజనం? కనుక ఇవన్నీ తాత్కాలికమని తెలుసుకోవాలి మనిషి. భగవంతుడే సర్వం. స్థానం నిధానం, నిధానం అంటే స్టోర్ హౌస్ అంటారు. అన్ని రిపాజిటరీ హౌస్ ఎక్కడున్నాయంటారు? ఇప్పుడు చిప్ ఉంటుంది చూసారా కంప్యూటర్లో, హార్డ్ చిప్ సాఫ్ట్వేర్లో, ఆ చిప్లోనే ఉంటాయి అన్ని. అంత గూగుల్ డ్రైవ్ అంటారు చూసారా, అందులో అన్నీ ఉంటాయట. అట్లాగే ఆ గూగుల్ డ్రైవ్ ఎక్కడుందయ్యా అంటే పరమాత్ముడిలో ఉంది. అర్థమైందా? ఎక్కడ ఏది ఉన్నా సరే అన్ని ఇక్కడే ఉంటాయి, క్యాప్సూల్ ఫామ్లో ఈయన దగ్గర ఉంటాయి అన్నమాట. అందుకని ఆయన్ని ట్యాప్ చేస్తే అన్నీ వస్తాయి మనకు. మనల్ని ఆయన్ని ట్యాప్ చేయకుండా అన్నీ ఉపయోగించకుండా అవన్నీ ప్రాబ్లం ఇస్తుంటాయి. కనుక ఏది ఎప్పుడు ఏం జరిగినా కూడా ఆయన నమ్ముకున్నామంటే అన్నీ ఆయనే చేస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు, నా మంచిగా జరుగుతుంది, ఇది అవసరమే నాకు, కానీ రాని అని అంటాం. చూసారా? ఎప్పుడు ఆయన్ని పట్టుకున్నామంటే ఈ భావన వస్తుంది. ఆయన్ని పట్టుకోకుండా వస్తే నాకెందుకు వచ్చింది, నిన్నే నాలే, ఎందుకు నాలి, నేనేం చేశాను, ఏం పాపం చేశాను, ఇటన్నీ అంటాం. ఇప్పుడు ఆయన్ని పట్టుకున్నాం అనుకోండి, ఏది వచ్చినా ఆయన నుంచే వస్తున్నది కాబట్టి నాకు కష్టం అనిపించదు. ఎందుకంటే సుహృత్ కదా, ఆయన మంచి చేస్తాడు కదా, కనుక ఏది జరిగినా మంచిగా జరుగుతుంది. ఒకవేళ చెడు అనిపించినా కూడా అది మంచిగే, అంతా మన మంచిగే అని సినిమా వచ్చింది తెలుసా, అంతా మన మంచిగే అని ఒక సినిమా మనం తెలుగులో కూడా అంటుంటాం చాలాసార్లు. ఏరా అంతా మన మంచిగేరా అంటుంటారు, లేకపోతే వీడికి స్ట్రెస్ వచ్చేస్తుంది, ఒకటే టెన్షన్ వచ్చేస్తుంది. పోతే పోనీలే డబ్బులు, పోతే పోనీలే అంతా మన మంచిగే అంటుంటారు చూసారా. కనుక డిసడ్వాంటేజ్లో కూడా అడ్వాంటేజ్ చూడడం, అది గొప్పతనం మనిషి. నిధానం అన్నారు, ట్రెషర్ హౌస్. అందుకని అక్కడ ట్యాప్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి మనకు. అవ్యయం బీజం, బీజం అంటే కారణం. ఎటువంటి కారణం? అవ్యయం, వ్యయం కాకుండా ఉన్నటువంటి బీజం. అవ్యయం బీజం, మార్పు లేకుండా నేనే ఈ జగత్తుకి కారణం. నేను మారను, వ్యయం కాను, అట్లాగే ఉంటాను, కానీ అన్నీ నేనే అన్నాను. అది చాలా ముఖ్యం, అవ్యయం బీజం. తర్వాత శ్లోకం 19, తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్య సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. అహం తపామి వర్షం ఉసృజామి నిగృహ్ణామి. ఒక వారం రోజుల నుంచి మనకు చూపిస్తున్నాడు ఈ లైన్నే కృష్ణ పరమాత్మ. నేను నా సూర్యరశ్మితో వేడితో తపింపజేసి ఆ సముద్రంలో ఉన్న నీటిని ఆవిరి చేస్తాను, తపామి. అప్పుడు ఏం చేస్తాను? గృహ్ణామి, ఆ నీటిని నేను తీసుకుంటాను సూర్యుడి రూపంలో ఉండి. అందుకని సూర్య నమస్కారం చేసేటప్పుడు పరమాత్మ, సూర్య రూపంలో ఉన్న ఓ పరమాత్మ, నువ్వే నీ సూర్యకిరణాల ద్వారా ఈ నీటిని ఆవిరి చేస్తున్నావు, ఆవిరి చేసి ఆ నీటిని ఆవిరి రూపంలో తీసుకొని గృహ్ణాతి, ఆయన చెప్తున్నాడు గృహ్ణామి, తర్వాత ఆయన దగ్గర పెట్టుకుంటాడా, విసృజామి వదిలిపెడతాను అన్నాడు. నిగృహ్ణామి ఉసృజామి చ, తీసుకోవడం రిలీజ్ చేయడం. అది వారం నుంచి చేస్తూనే ఉన్నాడు ఆయన, రిలీజ్ చేస్తున్నాడు. మే మాసంలో గృహ్ణాతి సక్కింగ్ అనమాట, ఆ వాటర్ని మొత్తాన్ని తీసుకుంటాడు. అందుకని అన్నీ ఎండిపోతాయి, ఎక్కడ నీళ్లు ఉండవు, చుక్క నీళ్లు ఉండవు, అన్నీ తీసుకొని చూస్తారు. టైం వచ్చినప్పుడు మళ్ళీ అన్నీ మనకే ఇస్తాడు. ఇసృజామి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అందుకని వర్షం పడుతూ ఉంటే వద్దు వద్దు అనకూడదు, వర్షం పడేటప్పుడు పరిగెత్తకూడదట, వర్షం రాకూడదు రాకూడదు అనకూడదట. ఎందుకంటే ఆ వర్షం భగవత్ స్వరూపం, వరుణ భగవాన్ అంటాం. ఇవన్నీ ఎంత గొప్ప కాన్సెప్ట్ చూసారా. హిందూ మతంలో ఇటువంటి ఆచరణ అంతా కూడా ఎక్కడా లేదు ప్రపంచంలో. నీటిని దేవుడిగా ఎవరండి భావిస్తారు చెప్పండి? ఆయన చెప్తే మనం నమ్మాలా ఏమిటన్నాడు. నమ్మకపోతే నువ్వు పుట్టించు, నువ్వు పుట్టించు వర్షాన్ని. మేఘో మధనం చేస్తున్నారు పాపం, ఒక్క మేఘం రావడం లేదు. మేఘాలను మధిస్తే వర్షం పడుతుంది అనుకుంటే అయ్యే పని కాదు. ఆ సముద్రం నీటిని సెలైన్ లేకుండా, సెలైన్ ఆ ఉప్పు లేకుండా నీళ్లు బయటికి ఎన్ని కోట్లు కోట్లు పెట్టినా అయ్యే పనేనా? ఎంత నీరు వెళితే పైకి, ఎంత వర్షం కురిస్తే ఒక చోట రెండు చోట్ల ప్రపంచమంతా కురవాలి. ప్రపంచమంతా కురవాలంటే ఎంత నీళ్లు తీసుకోవాలి? అయినా ఆ సముద్రం ఏమన్నా తరిగిపోయిందా? మళ్ళీ ఎక్కడికి పోతాయి ఆ నీళ్ళన్నీ? అన్నీ వేరే అక్కడికే సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇంతటి కళ్ళ ముందు ఇంతటి విచిత్రం జరుగుతూ ఉంటే ఏమిటి నీ అహంకారం అంటుంది శాస్త్రం మనల్ని. కళ్ళ ముందు ఇంత విభూతి కనపడుతుంటే, భగవంతుడు విభూతి, నీలో అహంకారం ఉండడానికి ఎట్లా నీకు మనసు ఒప్పింది అంటుంది. అందుకని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతాలను చూస్తూ అది భగవంతుడి యొక్క శక్తిగా నువ్వు ఆరాధిస్తే నీ అహంకారం తరుగుతుంది. చూసారా? అందుకు విశ్వరూప భక్తి. ఆ వర్షం ఏమిటి, ఆ నీళ్లు తీసుకోవడం ఏమిటి, వదలడం ఏమిటి, అసలు ఏమిటది? అట్లా మబ్బులు వచ్చేస్తే జల 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 వర్షం పడుతున్నది. ఎంత అద్భుతం చూడండి, కళ్ళ ముందు కనపడే అద్భుతం ఏం కావాలి ఇంతకంటే అద్భుతం? వర్షం ఒక అద్భుతం, గాలి ఒక అద్భుతం, ఏది అద్భుతం కాదు ఈ ప్రపంచంలో? అద్భుతాలన్నీ భగవంతుడికి సంబంధించినవి, మనం ఏం చేయలేం కదా. పోయిన వారం ఇదే సమయానికి ఎలా ఉంది, పిడుగులు ఉరుములు, ఇప్పుడు ఎలా ఉంది? చూసారా? మనంతా నిమిత్త మాత్రం, అహంకారానికి తావెక్కడున్నది? కనుక మనం వినంగా 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 మన అహంకారం తొలగిపోతుంది. అందుకే చిన్నప్పటి నుంచి వినాలి పిల్లలు. చిన్నప్పటి నుంచి పిల్లలు వింటే భగవంతుడి గురించి, భగవంతుడి శక్తి గురించి, ఈ యొక్క ప్రకృతి గొప్పతనాన్ని గురించి వింటూ ఉంటే వాళ్ళలో అహంకారం పెరగదు. ఈ చార్వాకులు లాంటి వాళ్ళు ఇప్పుడు విన్నాం కదా ఛాందోగ్యోపనిషత్తులో, ఈ చార్వాకులు లాంటి వాళ్ళు అసురులు ఏం చేస్తారంటే ఈ ప్రకృతిని నేను జయిస్తానని ప్రకృతిని నాశనం చేస్తారు వాళ్ళు. ఆ చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఈ వారం రోజులు వర్షానికి చెట్లు చూసారు ఎట్లా ఉన్నాయో? చూస్తూ ఉంటే అసలు పచ్చగా శుద్ధంగా క్లీన్గా గుత్తగా పెరిగినాయి బాగా చెట్లు. మూడు వారిన చెట్లు కూడా చిగుర్చినాయి, వస్తుంటే చూశాను నేను ఎన్ని చెట్లు చిగుర్చినాయి. ఆ చెట్లు చిగురు చూడండి, అది అద్భుతం కదా. నువ్వు చేయగలవాది నీ చేత్తో, ఏ సైంటిస్టు చేయగలడు? కనుక భగవంతుడి యొక్క విభూతిని, విశ్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన పక్కనే జుట్టు రాలిపోతుంది, జుట్టు పెరుగుతున్నది చూడండి. ఎక్కడి నుంచి వస్తుందో, ఎట్లా వస్తుందంటే వస్తున్నా. నువ్వేం చేయగలుగుతున్నా, నీ చేతుల్లో ఏం లేదు. కనుక మన చేతుల్లో లేనివేంటి, మనలో ఎన్ని ఎంత పరిమితి ఉన్నది మన యొక్క జ్ఞానానికి, మన యొక్క శక్తికి అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు అహంకారం తగ్గుతుంది, అప్పుడు నువ్వు తయారవుతూ ఉంటావు జ్ఞాన యోగ్యతకి. కొంచెం కొంచెం మెట్లు వేసి కొక్కుతున్నావని అర్థం. అంత తొందరగా పోదండి అహంకారం. ఎంతమంది రాక్షసులు అహంకారంతో పతనమైనారు, దేవతలకి అహంకారం ఉన్నది. అసురులకి చెప్పాలే, మనుషుల్లో కూడా అహంకారం ఉంటుంది. కనుక మనలో అహంకారం పోవడానికి భగవంతుడు అనేక మార్గాలు ఇచ్చాడు. ఆ మార్గాల్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే ఏమవుతుందంటే జీవితం వృధా అయిపోతుంది. ఈ జీవితం అంతే, మళ్ళీ బల్లి పిల్లి నల్లి కుక్క అయిపోతాం, ఏది పుడతామో తెలియదు. అందుకని చెప్తున్నారు, తపామి అహం, వర్షం, నేనే వర్షాన్ని ఇస్తున్నాను, నీళ్లు గ్రహించి నిగృణ్ణామి ఉసృజామి అని చెప్పి తర్వాత అమృతం చైవ మృత్యుశ్చ, నేనే అమృతాన్ని. మనిషి అమృతత్వాన్ని పొందాలి అంటే సత్వగుణ రూపంలో ఉన్న నన్ను ఎవరైతే తెలుసుకొని వాళ్ళు సత్వగుణాన్ని పెంచుకుంటారో వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. కనుక సత్వగుణ రూపంలో ఉన్న అమృతత్వాన్ని కూడా నేనే. మృత్యు అపి అహమైవ, నేనే మృత్యు. నా యొక్క ప్రకృతి రజో తమో గుణాలని ఉపయోగించి మృత్యు రూపంగా నేను కనపడతానన్నాడు. ఎవరికి మృత్యు ఉంటుందో తెలుసా? రజోగుణం తమోగుణం ఉన్న వాళ్ళకి మృత్యు వస్తుంది, సత్వగుణం ఉన్న వాళ్ళకి మృత్యువు రాదు. సత్వగుణం ఉన్న వాళ్ళకి జ్ఞానం వచ్చి, జ్ఞానం వచ్చిన తర్వాత నాకు మరణం లేదని వాళ్ళు తెలుసుకుంటారు. కనుక సత్వగుణాన్ని పెంచుకోవాలి. రజోగుణం అంటే కోపం, తాపం, ఈర్ష, అసూయం. తమోగుణం అంటే నిద్ర, లేజీనెస్, సోమరితనం, చురుకుతనం లేకుండా ఉండడం. ఎవరికైతే చురుకుతనం లేకుండా మందబుద్ధితో మనుషులు ఉంటారో ప్రతిరోజు శరీరాన్ని సోమర్తనం లేకుండా చేయాలి. యోగాభ్యాసం, స్నానం చేయడం, యోగాభ్యాసం చేయడం, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, ఇవన్నీ సోమరి లక్షణాలు. అట్లాంటి వాడికి జ్ఞానం రాదు. సత్వగుణం పెంచుకోవడానికి అహర్నిశలు కష్టపడాలి. తమోగుణం తేలిగ్గా వస్తుంది, రజోగుణం తేలిక. సత్వగుణానికి ప్రయత్నం చెయ్యాలి, దానంతటా అది రాదు. సత్వగుణం నీళ్లు క్రిందికి పారడం సహజం, పైకి వెళ్ళడానికి మోటార్ కావాలి. అట్లాగే సత్వగుణానికి కొన్ని సాధనలు, నియమాలు, వ్రతాలు, అహింస, సత్యం ఇవన్నీ పాటించాలి. వాక్ తపస్సు పాటించాలి, కాయిక తపస్సు పాటించాలి, ఇంద్రియ తపస్సు పాటించాలి. ఇవన్నీ పాటించాలంటే కొంచెం కష్టమే కదా, అప్పుడే కదా సత్వగుణం వస్తుంది. కనుక సత్వగుణానికి ప్రయత్నం చేసి సాధించాలి. వాళ్ళకి అమృతత్వం ఉన్నారు కృష్ణ పరమాత్మ, నేనే అమృత స్వరూపంగా ఉన్నాను. మృత్యువు కూడా నా యొక్క ప్రకృతి తమో రజోగుణాలను ఎవరైతే దాటి వస్తారో వాళ్ళు మృత్యు నుంచి బయటపడతారు, లేకపోతే ఆ తమోగుణ రజోగుణాలలో లోనైపోతారు. మృత్యుహు అపి అహమేవ అంటే నా యొక్క శక్తే కదా అది ప్రకృతి. మాయా నా శక్తే కదా, నా పవరే కదా. అందుకని చాలామంది ఆయనే ఇస్తున్నాడు ఇవన్నీ కూడా అంటుంటారు. అన్నిటికీ ఆయనే కారణం, నాలో చెడు ఆలోచనలు కూడా ఆయనే కారణం. కృష్ణ పరమాత్మ అంటాడు, నేను కాదు నీ బుద్ధే కారణం అన్నాడు. ఎందుకంటే నీకు పురుషార్థం ఇచ్చాను, విల్ పవర్ ఇచ్చాను, నీ బుద్ధిని ఉపయోగించుకోవాలి. దానికి నాకు ఏం సంబంధం లేదు. నాలో కలిగే కామాలకు కోరికలన్నిటికీ కూడా భగవంతుడే కారణం అంటే వాతపడతాడు. ధర్మ అవిరుద్ధ కామ, నేను ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేనే కానీ ధర్మ అధర్మాంతో కూడిన కామాన్ని నేను కాదు అర్జున అన్నాడు. అది చెవిలోకి ఎక్కించుకోరు కదా, ఎందుకంటే కామంలో ఉన్న వాళ్ళకి అవేం కనపడతాయి. కామాతురాణం న భయం న లజ్జ అన్నారు. కామం అంటే అది కావాలి, ఇది కావాలి, ఇది పొందాలి, కోరిక, పిచ్చి కోరిక ఉంటుంది చూడండి జనానికి. ధనం వ్యామోహం ఉన్నవాళ్ళకి, కామం ఉన్నవాళ్ళకి వాళ్ళకి తప్పు చేస్తున్నా కూడా సిగ్గు అనిపించదు. లజ్జ అంటే సిగ్గు అనమాట. సిగ్గు ఉండదు, అబద్ధం చెప్తున్నా సిగ్గు అనిపించదు వాళ్ళకి. భయము ఉండదు, సిగ్గు ఉండదు, బాహాటంగా తప్పులు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు అనమాట మనుషులు. కనుక భగవంతుడిని ప్రార్థించాలి, నాలో ఎటువంటి అసురగుణాలు రాకుండా నన్ను కాపాడు నాయన. ఎప్పుడు ఏదొచ్చి నన్ను కబళిస్తుందో నాకు తెలియదు, అందుకని నీ పాదాలు గట్టిగా పట్టుకుంటానన్నాడు. మార్కండేయుడు ఏం చేశాడు, గట్టిగా పట్టుకున్నాడు. యమదూతలు వచ్చారు దగ్గరికి, రాలేదు. శివుడు ఆలింగనం చేసుకున్నాడు, శివుణ్ణి భగవంతుడు అట్లా తీసుకున్నాడు మార్కండేయుడు. మృత్యుని జయించాడు మార్కండేయుడు. ఇప్పటికీ చెప్పుకుంటాం మార్కండేయుడి పేరు. ఎందుకనంటే శివుడికే తన జీవితం మొత్తాన్ని ఇచ్చాడు అట్లా అనమాట. అందుకనే భక్తుల గురించి చదవాలి. వీక్లీలు మ్యాగజైన్లు చదువుతూ ఉంటే ఏమీ రాదు, మనకు పుణ్యం లేదు, పురుషార్థం లేదు, ఇంకా మనసు ఆ దుష్టం వైపు వెళుతూ ఉంటుంది, దుష్ట ఆలోచనలు వస్తూ ఉంటాయి. కనుక భగవత్ చింతనం, భగవత్ కథనం, భగవంతుణ్ణి ఆలోచిస్తూ భగవంతుడే సర్వం అనాలి. భగవంతుడు లేకుండా జ్ఞానం రాదు, భగవద్భక్తి లేని చోట జ్ఞానం రాదు. భగవద్భక్తి వలననే జ్ఞానం వస్తుంది అది చెప్పి తర్వాత అహం మృత్యు అన్నారు. అంటే నా రజోగుణం తమోగుణం వలన వ్యక్తులు వాటి ద్వారా అజ్ఞాన కారణమయ్యి ఆ అజ్ఞానం వల్ల వాళ్ళు మృత్యువాత పడతారు, మృత్యు భయంలో ఉంటారు. తర్వాత అహం సత్, అహం అసత్. సత్ అంటే మూర్త ప్రపంచ, కనపడే ప్రపంచం అంతా కూడా సత్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మల సత్ కాదు ఇక్కడ. సత్ అంటే ఈ కనిపించేదంతా కూడా సత్, మూర్త ప్రపంచం. రూపం ఉండి ఒక రూపంతో కనపడేదంతా సత్. రూపం లేకుండా కొన్ని ఉంటాయి, రూపం లేని స్థితిలో బీజ అవస్థలో ఉంటాయి అవ్యక్తంగా, అది అసత్. ఆ కనపడేది సత్, కనపడనిది అసత్, అన్నీ నేనే. గర్భంలో పుట్టడానికి ముందు శిశువు ఇంకా కనపడలే, ఆ కనపడకుండా ఏదో డాట్ రూపంలో ఉంటాడు, అది నేనే. పుట్టి పెరిగిన తర్వాత బాగా గర్భంలో, అది నేనే. వచ్చిన తర్వాత అది నేనే, అన్నీ నేనే అంటాడు. అందుకని చాలామందికి ఈ వార్తలు రుచించవు. ఏమిటి అన్నీ నేనే అంటాడు ఏమిటి ఆయన, అసలు అదేమిటి, ఆయనకి ఏదో పాపం ప్రాబ్లం అనుకుంటున్నారు జనం. అంత తేలిగ్గా అర్థం కాదండి. మనుషుల అహంకారం ఉన్నంతసేపు ఈ మాటలు అసలు రుచించవు, పైగా నిర్లక్ష్యంగా ఉంటుంది మనుషుల్లో. భగవద్గీత అదెందుకండి అంటాడు. భగవద్గీత చదివి అర్థం చేసుకునే శక్తి రావాలంటే భగవంతుని ఎన్నో జన్మ జన్మ జన్మలు ప్రార్థిస్తేనే వస్తుంది అది. అంత తేలిగ్గా ఆయనే లభించడు. అన్ని పరీక్షలు పెడతాడు ఆయన. చిన్నప్పుడు పౌరాణిక కథల్లో ఆ హీరోయిన్కి ఏదైనా మందు కావాలని చెప్పి ఆవిడకి రాణి గారికి ఏదో ప్రాబ్లం, అప్పుడు ఈ ఒక హీరో ఏం చేస్తాడంటే అక్కడ అన్ని దాటిపోవాలి, పాములు పుట్టలన్నీ దాటి. చూసారా సినిమా, పౌరాణిక సినిమాని, చెట్లు ఊడలు పాములు అన్ని దాటి దాటి సముద్రాలు కోనలు గుట్టలన్నీ దాటి లోపలికి ఎక్కడికి వెళితే అక్కడెక్కడో ఉంటుంది ఆ మణి. ఆ మణిని తీసుకొచ్చి ఈవిడ తల మీద పెడితే ఈ రోగం పోతుందంటారు. ఎంత కష్టపడిపోతాడు అక్కడికి, అంత తేలిగ్గా సాధించలేరు. అందుకని అట్లాగే ఈ బ్రహ్మ మన హృదయంలోనే ఉంది ఆ మణి, అది అంత పట్టడం లేదే. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా కూడా మన హృదయంలో ఉన్న ఆత్మే మనకు మణి, ఏ అంతుపట్టకుండా ఉందంటే అక్కడ అహంకారం అనేటువంటిది ఒక తెర కప్పిస్తున్నది మనల్ని. అది పోవడానికి ఎంత చెయ్యాలి, క్లాస్ మీద క్లాస్ చెప్తూ ఉంటేనే సరే. ఇంతటితో విశ్వరూప వర్ణనం అయిపోయింది. ఇప్పుడు 20 నుంచి 29 దాకా రెండు రకాలైనటువంటి భక్తి గురించి మళ్ళీ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు మొదట సకామ భక్తి గురించి చెప్తున్నారు మళ్ళీ 20వ శ్లోకం. త్రైవిద్యా మాం సోమ పాహూత పాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం. అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ ఈ చార్వాకులు లాంటి వాటి. చార్వాకులు అంటే మరీ అంత మోసం కాదు, వీళ్ళు నాస్తికులు కాదు, కానీ ఆస్తికుల్లోనే అర్థార్థి భక్తులు. అర్థార్థి భక్తులు అంటే బిజినెస్ భక్తులు, సకామ భక్తులు. ఏం చేస్తారట, మాం ఇష్ట్వా నన్ను పూజిస్తారు, నన్ను పూజిస్తారు. ఎట్లా పూజిస్తారు, యజ్ఞై యజ్ఞముల చేత, యజ్ఞాలు యాగాలు హోమాలు పూజలు పునస్కారాలు ప్రదక్షిణాలు అంగ ప్రదక్షిణాలు రకరకాలుగా స్మార్త శ్రౌత కర్మలు చేస్తూ అగ్నిహోత్రాది కర్మలు చేస్తూ త్రైవిద్యాహ అంటే మూడు వేదాలలో చెప్పినటువంటి ఋగ్యజుస్సామ విదహ అని అర్థం. ఋగ్యజుస్సామ వేదాలలో చెప్పినటువంటి నియమాలను యజ్ఞాలను యాగాలను తెలుసుకొని ఆచరిస్తూ త్రైవిద్యాహ అలా మూడు వేదాలను తెలుసుకున్నవారు, తెలుసుకొని ఆచరించేవాళ్ళు, ఊరికి కాదు ఆచరించేవాళ్ళు. సోమపాహ అప్పుడు సోమయాగం చేస్తారు వాళ్ళు. యాగాలు చేయాలంటే సోమయాగం పెద్ద యాగం. ఆ సోమయాగం చేసేటప్పుడు సోమలతను తీసుకొస్తారు. ఆ సోమలతని తేవడానికి ఒక మంత్రం, ఏ సోమలత వెతికేటప్పుడు కట్ చేసేటప్పుడు దానికి ఒక మంత్రం చదవాలి, ఆ తెచ్చి దాన్ని నూరేటప్పుడు ఒక మంత్రం చదవాలి, ఆ నూరిన తర్వాత ఆ సోమరసం జ్యూస్ తీసి ఆ సోమరసం జ్యూస్ మంత్రం అగ్నిహోత్రం వేసేటప్పుడు మళ్ళీ మంత్రం చదవాలి. ఆ వేసిన తర్వాత ఆ సోమరసం మిగులుతుంది పాత్రను, ఆ పాత్రలో మిగిలిన దాన్ని ఒక డ్రాప్లెట్ అట్ట వేసుకొని తాగాలి. వాళ్ళని సోమపాహ అంటారు. సోమరసాన్ని తాగేవాళ్ళు సోమపాహ. అది తాగితే ఆయన స్వర్గానికి పోతామని అమృతత్వాన్ని పొందుతామని ఇక్కడ మైకం వస్తుంది జనానికి. సోమపాని ఒక అది వారి ఒక ఇంటాక్సికెంట్ లైక్ మత్తు లాంటిది అనమాట. సోమ ఎక్కువ తాగకూడదు, ఊరిక ఆవగింత వేస్తే ఎంత మునుగుతుందో అంతే అట్లా తీసుకోవాలి. సోమపాహ పూత పాపాహ ఈ సోమయాగాల వలన, ఈ యజ్ఞయాగాల వలన, అగ్నిహోత్రాల వలన వాళ్ళు పాపాలని పోగొట్టుకున్న వారై పూత పాపాహ సోమయాగేన శుద్ధ కిల్బిషాహ అంటే వాళ్ళు యొక్క పాపాలన్నీ పోయిన వాళ్ళై పూత పాపాహ వారి పాపాలను కడుగుకొని అనర్థం. కడగడం అంటే ఏమిటి, పోగొట్టుకొని ప్రార్థయంతే నన్ను ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారు, మాకు స్వర్గలోకం కావాలి అని ప్రార్థిస్తారు. స్వర్గలోకం ఆసాద్య స్వర్గతిం 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 స్వర్గాన్ని సకామ భక్తి ఫలం దీన్ని పొంది స్వర్గాన్ని పొంది ఆసాద్య అంటే పొంది పుణ్యే ఫలం సంప్రాప్య. ఈ అగ్నియాగాలు చేయడం వల్ల పుణ్యం వచ్చింది. ఆ పుణ్యం వలన ఈ సోమయాగం చేయడం వల్ల సోమ రసాన్ని తాగడం వలన వాళ్ళ పాపాలన్నీ పోయి ఆ పుణ్యం వలన స్వర్గానికి వెళతారు. పుణ్యం సురేంద్రలోకం, స్వర్గలోకం అంటే సురేంద్రలోకం, ఇంద్రుడు ఉండే లోకం. ఇందాక చూసాం కదా ఆ ఇంద్రుడే, ఈ ఇంద్రుడు సురేంద్ర అని పేరు. ఆయన లోకం ఎటువంటి లోకం? పుణ్యలోకం అది. ఎందుకని? పుణ్యం చేసిన వాళ్ళే అక్కడికి వెళతారు. ఇంద్రుడు కావాలి అంటే ఎన్ని వేల యాగాలు చేస్తూనే ఇంద్రుడు అవుతాడట. అందుకని మీరు కూడా చేయొచ్చు ఇంద్రుడు కావాలి అంటే, ఇంద్ర పదవి కావాలంటే ఎవరైనా చేయొచ్చు. అది శతక్రతో స్థానం అంటారు. శతం అంటే 100 క్రతువులు చేయాలి. క్రతువు అంటే పెద్ద యాగం. అటువంటి 100 పెద్ద యాగాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుందట. అందుకని ఎవరైనా యాగం చేస్తుంటే ఇంద్రుడికి భయం, వీడు నా పొజిషన్కి వచ్చేస్తాడే అని. లైక్ వాళ్ళ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఎంపీ లాగానే నా పొజిషన్కి వచ్చేస్తాడని చెప్పి రంభా ఊరసుని పంపిస్తాడు. ఎవడైనా తపస్సు చేస్తున్నాడంటే వీడికి అయ్యో భయం ఆయనకి. ఎంత ఇన్సెక్యూరిటీ చూసారా ఇంద్రుడు. మనం అనుకుంటా ఆహా ఇంద్ర అనుకుంటాం. ఆ ఇంద్రుడికి పాపం ఎప్పుడు ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు పోతుందో అని భయం ఆయనకి. పుణ్యలోకం, పుణ్యం చేస్తేనే అక్కడికి వెళతారు. అక్కడికి వెళ్ళి ఏంటది, దివ్యాన్ దేవభోగాన్ దివి. అక్కడ బాగా దివ్యమైనటువంటి భోగాలను అనుభవించి అసలు ఆ వస్త్రాలు చేసుకుంటే జిగేలు జిగేలు అంటుంటాయి కళ్ళు. శరీరం కూడా కాంతిగా ఉంటుంది, అసలు కళ్ళు చెదురుతాయి అన్నమాట అక్కడ చూడటానికి. దివి దేవభోగాన్ బాగా అనుభవించి 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 అక్కడ అమృతం తాగుతూ ఉంటాడు. రంభ డాన్స్ వేస్తూ ఉంటుంది ఒక పక్కన, ఊరవశి ఒక పక్కన డాన్స్ వేస్తూ ఉంటుంది, మేనక తిలోత్తమ నలుగురు నాలుగు పక్కన డాన్స్ వేస్తూ ఉంటారు. వీడు అమృతం తాగుతూ ఉంటాడు, పుణ్యం చేసుకుని వెళ్ళాడు. ఆ పుణ్యం ఏమవుతుంది, కొంచెం కొంచెంగా కరిగిపోతూ ఉంటుంది. కరిగినప్పుడు ఏమవుతుందిట, ఆ దేవదూతలు వచ్చి ఈ మనిషిని అర్ధచంద్రాకారంలో ఇట్లా చేయబెట్టి లేపుతారట పైకి. అయ్యో ఉండయ్యా డాన్స్ చూడని పూర్తిగా 3 అవర్స్ ప్రోగ్రామ్ సాయంత్రం ఫంక్షన్లో చూస్తూ ఉంటే కానివ్వని అంటే పుణ్యం అయిపోయింది లే అంట, పుణ్యం అయిపోయింది పద అంట. ఇంకా అమృతం కాస్త ఉంది అన్నాడు, అంతవరకు ఆ సగం తాగడం వరకే ఉంది పుణ్యం, పూర్తిగా తాగడానికి కూడా లేదు అన్నారు. అందుకని తర్వాత శ్లోకంలో తీతం భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నాః గతాగతం కామ కామా లభంతే తే తం భుక్త్వా తం స్వర్గలోకం విశాలం భుక్త్వా. అటువంటి స్వర్గలోకం, విశాలమైనటువంటి స్వర్గలోకాన్ని పొంది అని అర్థం. అటువంటి విశాలమైన స్వర్గలోకాన్ని పొంది తే ఆ యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు అనుభవించిన తరువాత పుణ్యే క్షీణే, ఆ పుణ్యం క్షీణించిన సమయంలో పుణ్యే క్షీణే సతి, ఆ పుణ్యం క్షీణించగానే ఏమవుతుంది, మర్త్యలోకం విశంతి, మర్త్యలోకానికి వస్తారు. మళ్ళీ ఈ మనుష్యలోకానికి వస్తారు. మర్త్యలోకం అంటే మనుష్యులు మరణం కలిగిన వాళ్ళు ఎవరో వాళ్ళు మర్త్యులు ఇక్కడ, దాన్ని మర్త్యలోకం అంటారు. అంటే మృత్యువు కలిగినటువంటివి కదా ఈ జీవరాశులన్నీ, వాళ్ళు ఈ లోకంలోకి వస్తారు. మర్త్యలోకం తే విశంతి, వాళ్ళు ప్రవేశిస్తారు, మళ్ళీ జన్మెత్తుతారు అని అర్థం. ఎందుకంటే ఈ చెప్పడం వేదాంతం చదవండి ఇట్లా అలా చేస్తే మీకు మళ్ళీ పుణ్యం కరిగిపోయి మళ్ళీ పుడతారు కనుక స్వర్గానికి ఓటేయొద్దని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. ఎటువంటి స్వర్గలోకం, విశాలమైన స్వర్గలోకం. ఆహా ఎంత బాగుంది అనుకుంటారు. ఎంత ఉంటే ఏముందండి, ఎంత బాగుంటే ఏముంది, వీసా అయిపోగానే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే అట్లన్నమాట. అక్కడ కామ కామాహ లభంతే ఏవం, ఈ విధంగా ఈ యొక్క భోగాలను అనుభవించాలని కోరుకున్న వాళ్ళు దాన్ని పొందేసి మళ్ళీ మామూలు స్థితికి వస్తారు. పొందుతారు కానీ మళ్ళీ మామూలు స్థితికే వస్తారు. మళ్ళీ కూవం నదికి దగ్గరికే వస్తారు, మురికాల పక్కనే పుడతాడు. అది అర్థం. కామకామాహ అంటే ఇక్కడ ఆ విషయాలు కోరుకొని వెళ్ళారు కదా సుఖాలను అక్కడ అనుభవించి మళ్ళీ ఇక్కడికే వస్తారు. అంటే ఏది కోరుకుంటే అదే లభిస్తుంది. అది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది. ఆ వివేకం ఉండాలి కదా మనిషి, తాత్కాలికమైన అనిత్యమైన కోరికలు ఎందుకు కోరుకోవాలి నేను అనేటటువంటి జ్ఞానం ఉండాలి కదా మనిషికి, ఉండదు కొంతమందికి. అందుకని ధనాన్ని కోరుకోకూడదు, సుఖాలను కోరుకోకూడదు, అవన్నీ అనిత్యం. అవి ఇచ్చిన వరకు ఇచ్చాడు భగవంతుడు చాలు, ఇంకా నువ్వే కావాలి నాక, నేను అడగాలి కదా, ఆహా అది వచ్చే వరకు అది కావాలి కావాలి అంటాడు. వచ్చిన తర్వాత రక్షణ పొందాలని వచ్చే వరకు కావాలి కావాలి అంటాడు. వచ్చిన తర్వాత దానికి రక్షణ, ఆ రక్షణలోనే సరిపోతూ ఉంటుంది జీవితం అంతా కూడా. ఈ శరీరాన్ని పోషించుకోవడం, ఆ ధనాన్ని కాపాడుకోవడం, ఈ శరీరాన్ని పోషించుకోవడం, ఆ ఇంటిని కాపాడుకోవడం, ఇల్లు కోసమే సరిపోతుంది జీవితం అంతా కూడా. తుడిచి 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 ఆ ఇంటిని, దీన్ని తోమి 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 శరీరాన్ని, ఈ లోపల పుణ్యకాలం పుచ్చిపోతుంది అంటుంటారు చూసారా, పుణ్యకాలం అంతా కరిగిపోతుంది అన్నాడు. అయితే ఏమైందన్నాడు, తర్వాత చెప్తాం వచ్చే వారం అన్నాడు అని చెప్పి ఇక్కడ గతాగతం కామకామాహ లభంతే. గతాగతం అంటే వచ్చిపోయే ఈ కామాలను పొందుతారు. ఇవన్నీ కూడా వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. కానీ కొంతమంది మాత్రం ఈ వచ్చిపోయే అనిత్యమైన వద్దు మాకు, నిత్యమైనది కావాలి అని కోరుకునే వాళ్ళ భక్తుల గురించి చెప్పబోతున్నారు తర్వాత. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.